primer en la sintonía. Tiene un verbo, trabajando en todo el mundo. Y un gran verbo, trabajando en todo el mundo. Creo que verlo yo adoro a la gente que me dio ఆత్మ దేవుడు మతం వాళ్ళని అర్థం పెట్టించండి, రాగద్వేషాలు వాటి ఉంటే మిమ్మల్ని కూడా నేను ప్రాపర్ గా అర్థం చేసుకోండి. ఎక్కడో ఆత్మ దాకా వెళ్ళక్కర్లేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు రాగద్వేషాలు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోండి. మీ మీద నాకు ద్వేషం ఉంటే మీరు మంచివాళ్ళని నాకు చెడ్డగా కనిపిస్తారు, మీ మీద నాకు రాగం ఉంటే మీరు చెడ్డవాళ్ళని నాకు మంచిగా కనిపిస్తారు. ఇవాళ పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళు కూడా ఈ సమాజాన్ని రాగద్వేష రహితంగా అర్థం చేసుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు. కళ్ళ కనిపిస్తున్న ప్రపంచాన్ని నేను రాగద్వేషాలు లేకుండా నేను అర్థం చేసుకోలేకపోతే ఎక్కడో అతీతంగా నీ దేహానికి అతీతంగా లోకానికి అతీతంగా ఉన్న ఆత్మ ఎలా తెలుస్తుంది? నా కళ్ళకు కనిపిస్తున్న మనుషుల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కదా. నేను ఈ రూపానికి అతీతంగా, నామానికి అతీతంగా, కాలానికి అతీతంగా, దేహానికి అతీతంగా, దేశానికి అతీతంగా ఉన్న ఆత్మ నాకు ఎలా తెలుస్తుంది? రాగద్వేషం ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, నేను పూర్వుడులో ఉండొచ్చు, నేను జిమ్మూటిలో ఉండొచ్చు, ఇంకొకరి పాలకుల్లో ఉండొచ్చు. జీవుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత, సృష్టిలోకి వచ్చిన తర్వాత ప్రతి జీవుడికి ఏ కొన్ని పరిసరాలు ఉంటాయి. పరిసరాలు లేకుండా అసలు మనం బయటికి వస్తాం లోపల. అట్టకట్టులో ఉన్న పరిసరాలు వేరు, జిమ్ముడిలో ఉన్న పరిసరాలు వేరు, పాలకుల్లో ఉన్న పరిసరాలు వేరు, రష్యాలో ఉన్న పరిసరాలు. ప్రతి జీవుడికి ఏ కొన్ని పరిసరాలు ఉంటాయి. ఇవి పరిసరాలు జయిస్తేనే కానీ, ఈ పరిసరాలను అతిక్రమిస్తేనే కానీ, ఈ పరిసరాలు మనం నిగ్రహించుకోగలిగితేనే కానీ వాడి జ్ఞానం పొందడానికి అవకాశం. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలను నేను జయించలేకపోతే, వాటికి హీల్ లేకపోతే నాకు జ్ఞానం ఎలా కలదు? నేను నా చుట్టూ ఉన్న పరిసరాలను నేను జయించలేనప్పుడు నాకు జ్ఞానం ఎలా కలదు? నాకు శరీరం అంతా వచ్చిందంటే పరిసరాలు వచ్చేస్తాయి. పరిసరాలు పరిసరాలు లేకుండా అసలు ఊరుంటుంది. భగవంతుడి వాసుదేవ స్వామి ఆ గీతంలో పొడుగున మీరు రాగద్వేషాలు విడిచిపెట్టడానికి చెబుతూనే ఉంటాడు. తప్ప ఏదో మూలంచి వచ్చి చెబుతూ ఉంటాడు. ఏంటి ఇంత చేదస్థం, భగవంతుడు కూడా ఇంత చేదస్థంగా చెబుతున్నాడు ఏంటి అనిపిస్తుంది. ఏదో ఉండిపెట్టుకుంటాడు, ఏదో 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 సబ్జెక్ట్ అక్కడ ఎత్తుకుంటాడు. తప్ప మీకు రాగద్వేషాలు విడిచిపెట్టింది ఏం ఎందుకలా చెబుతున్నాడు భగవంతుడు? ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, మీరు ఎంత ధనంతో తొడదవుతున్నప్పటికీ, ఎన్ని బంగారాలు ఉన్నప్పటికీ, ఎంత విద్యావంతులైనప్పటికీ, మీకు 10 PhDs ఉన్నప్పటికీ, మీకు అధికారం ఉన్నప్పటికీ, ఎంతన్నా సరే రాగద్వేషాలున్న మనిషి సుఖపడడు. రాగద్వేషాలున్న మనిషికి శాంతి పడడు, వాడు సుఖపడడు. మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, అందుచేత మీరు సుఖపడటం కోసం, మీరు శాంతిలో కూరుకుపోవడం కోసం, ఇప్పుడు కాంతిగా ఉండటం కోసం రాగద్వేషాలు విడిచిపెట్టిన భగవంతుడి ప్రతి అధ్యయనం కూడా ఏదో ఉండిపోతుంది. మీరు కోట్లాది రూపాయలకు పరగెత్తినప్పటికీ, మీరు ఎన్నో డిగ్రీ పొందినప్పటికీ, ఈ ఉదయంలో మీరు రాగద్వేషాలతో కాలిపోతుంటే మీరు ఎన్నడూ మీ జీవితం మీరు సుఖాన్ని చూడలేరు, శాంతిని చూడలేరు, కాంతిని చూడలేరు. చెప్పవలసిన మాట సరళంగా చెప్పడం మానేసి కఠినంగా చెప్పడం కూడా ఒక హింసం. నేనే చెబుతున్నాను అనుకోండి, మీకు ఎలా అర్థమవుతుందో అలా చెప్పడం మానేసి కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు అది కూడా ఒక హింసం. నేను చెప్పే మాటల కనుక మీరు పవిత్రులు అవ్వటానికి ఉపయోగపడితే, నేను చెప్పే మాటలు మీరు పవిత్రులు అవ్వటానికి ఉపయోగపడితే, మీరు కోట్లాది రూపాయలు సంపాదించిన ధనం కంటే ఇది ఎక్కువ పోయిపోయి, ఇది మీ పవిత్రత మీరు జన్మాంతరంలో కూడా వస్తుంది. మీరందరూ ఇంటికే ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, అష్టోత్తరాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ మీరు పవిత్రం అవ్వాలి అనేది మీరు ఎప్పుడైనా ఈశ్వరుని ప్రార్థించారని మీరు ఎవరైనా మీ ప్రార్థనలు మీరు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారో ఆ దేవుణ్ణి నన్ను పవిత్రుని చేయి స్వామి, నన్ను పరమ పవిత్రుని చేయి స్వామి అని మీ ప్రార్థనలో మీరు ఎప్పుడైనా ఏ దేవుడైనా ప్రార్థించారు? మీరు పవిత్రుని చేయమంటే మానేసి ప్రపంచంలో వస్తు ద్వారం కోసం ఏదో ఒక వస్తువుని దృష్టిలో పెట్టిన ఆ వస్తువుని ఎక్కడ చూడడం కోసం మీరు దేవుని ప్రార్థిస్తున్నారు అంటే ఏమిటి? అసలు సహజంగానే మాయ మన తీసుకుపోతాం. దేవుడి మీద దేవుడి పేరు మీద కూడా ఇంకా మాయలో పుట్టిపోతాం. వస్తువులని మాయ పండినటువంటి ఎవరైంది మనం ఏం చేస్తున్నాం? మాయ ఎక్కడ ఉంది కదా అనుకుంటున్నాం. కానీ మన కళ్ళకు కనిపించే వస్తువులని మాయ మనం పట్టుకోవడానికి వేసిన కేవలం వాడు వేసిన తెరలేదు మన కోసం వేసిన ఏమన్న సంఘటన మనలో ఎవరికైనా తెలుస్తాను, మీకు తెలుస్తుందని నాకు తెలుస్తాను, ఎవరికి తెలుస్తుంది జ్ఞానం తెలుస్తుంది? ఆదివారం ఆదివారం మీరు వచ్చినందుకు మీరు టైం లేదు కొనుక్కోను, టైం వేస్ట్ కాదు. మీరు వేస్ట్ మ్యాటర్ బయటకు రావడానికి నా మాత్రం మీకు సహకరిస్తాను. టైం వేస్ట్ కాదు, వేస్ట్ మ్యాటర్ మీరు వేస్ట్ మ్యాటర్ బయటకు రావడానికి సహకరిస్తాను. టైం వేస్ట్ అనుకుంటున్నాను. యూ మస్ట్ ప్రే ఫర్ ప్యూరిటీ. మనం ప్రార్థించండి, మీరు పూజలు చేయండి, వద్దంటే ప్రార్థనలు చెయ్యండి, సరసమయమాలు చదవండి, పవిత్రవంతులు అవటం కోసం, మనం శుద్ధి చేసుకోవడం కోసం ప్రార్థనలు చేయండి. నువ్వు వద్దంటే ప్రార్థన చేయమని వద్దంటే మనసు ప్యూరిటీ కోసం, పవిత్రులు అవటం కోసం ప్రార్థన చేయండి. మహేంద్రనాథ్ గుప్తా అని ఆయన ఆ రోజు కలకత్తా హైస్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్నారు. ఎమ్మన్నవారు ఆయన మహేంద్రనాథ్ గుప్తా అంటే పెద్ద పొడిగి పొడిగి ఎమ్ ఎమ్ అనమాట. ఇప్పుడు ఎమ్ అంటే ఎవరు? మహేంద్రనాథ్ గుప్త. ఏ జాన వాళ్ళు ఎమ్ వచ్చాడు కాదని వాడట. ఒకసారి మహేంద్రనాథ్ గుప్తా ఆ కామర్పుకుడికి సూర్యుడంత మట్టి కాగితం చుట్ట పెట్టుకుని ఆ కామర్పుకుడిని మట్టి జేబులు వేసుకుని తెచ్చుకుని రామకృష్ణుడు చెబుతాడు, రామకృష్ణ నువ్వు పుట్టిన ఊరు వెళ్ళాను, నువ్వు మట్టి తెచ్చుకున్నాను, నువ్వు ఆ గ్రామంలో పుట్టావు. అంతకుముందు అనేక మంది శిష్యులు వెళుతున్నారు కానీ మట్టి ఎవరు తెచ్చుకోలేదు. ఓ రామకృష్ణ గురుదేవ్ ఠాకూర్, ఇదిగో నువ్వు పుట్టిన ఊరు వెళ్ళాను, ఇంత మట్టి తెచ్చుకున్నాను అని తాగితే చుట్ట పెట్టి మిఠాయి తెచ్చుకున్నాడు, తెచ్చుకున్నాడు మహేంద్ర. ఓ మహేంద్రనాథ్, పవిత్రత విలువ నీకు తెలుసు కాబట్టి, పవిత్రత విలువ నీకు తెలుసు కాబట్టి పవిత్రుడైన వాళ్ళు ఎలా ఉంటాడో నువ్వు గుర్తించగలిగావు మహేంద్రనాథ్. నీకు తెలియకపోతే పవిత్రత గురించి అక్కడ మట్టి నువ్వు తెచ్చుకుంటున్నాను. అసలు నీకు తెలియాలి కదా పవిత్రత అంటే ఏంటో. పవిత్రత అంటే ఏంటో నీకు తెలుసు కాబట్టి పవిత్రుడు ఎలా ఉంటాడు, పవిత్రత ఎలా ఉంటుండవు, అసలు ప్యూరిటీ అనేది ఎలా ఉంటుందో నీకు తెలుసు, నీకు తెలుసు కాబట్టి నువ్వు గుర్తించగలిగావు మహేంద్రనాథ్. నీకు తెలియకపోతే ఎలా గుర్తిస్తావు మహేంద్రనాథ్ అంటాడు రామకృష్ణ ఠాకూర్. పవిత్రత అంటే ఏమిటో, దాని వర్త్ ఏంటో, దాని వెయిట్ ఏంటో నీకు తెలియదు అంటే అసలు నువ్వు గుర్తించలేదు. దాన్ని ఎప్పుడు చూశావు, చూస్తే కదా దాని విలువ తెలిస్తే కదా దాని కోసం మనం ప్రార్థించడం. ఎందుకు నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను పవిత్రత కోసం ప్రార్థించాను, దాని విలువ నీకు తెలియకపోతే మీరు మనకి ఎలా ప్రార్థిస్తారు. మీరు బంగారం సంపాదించుకుంటున్నారు, బంగారం విలువ మీకు తెలుస్తుంది. రూపాయలు సంపాదించుకుంటున్నారు, మీకు రూపాయలు విలువ తెలుస్తుంది. పవిత్రత దాని విలువ మీకు తెలిస్తే కదా, దాని ఇంపార్టెన్స్ మీకు తెలిస్తే కదా పవిత్రతను సంపాదించుకోండి. మహేంద్రనాథ్ పవిత్రుడు కాబట్టి తెలిసింది మహేంద్రనాథ్ పవిత్ర. మహేంద్రనాథ్ నువ్వు పవిత్రుడు, నువ్వు పవిత్రుడు కాకపోతే నీకు పవిత్రత యొక్క విలువ తెలుస్తుందా మహేంద్రనాథ్? మట్టిని చూసి ఆశ్చర్యపడలేదు రామకృష్ణుడు. పవిత్రుడు మహేంద్రనాథ్, నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్రత యొక్క గుర్తు తెలిసింది మహేంద్రనాథ్. కానీ చేతిలో ఉన్న మొత్తం నోటులు వేసుకోడు ఎంత తేలుకో, మన హృదయం కనుక పవిత్రవంతమైతే, వాక్కు పవిత్రవంతమైతే, మనస్సు పవిత్రవంతమైతే అంత తేలిక జ్ఞానం రావాలి. ఇంద్రియాలను కూడా ప్యూరిఫై చేయవలసింది. మన ఇంద్రియాలకు కనిపించేది ఎందుకు అనుకుంటున్నాం? ఇంద్రియాలకు అతీతంగా, మనస్సుకు అతీతంగా కూడా ఒక సత్యం వస్తుందని ఎప్పుడు మనం తెలుసుకుంటాం? ఇంద్రియాలకు కనిపించేదే నిజమైన జంతువులకు కూడా తెలుస్తుంది. మన ఇంద్రియాలకు కనిపించేదే, మన కళ్ళకు కనిపించేదే నిజం అనుకుంటున్నాం, చెవులకు వినిపించేదే నిజం అనుకుంటున్నాం. కానీ ఇంద్రియాలకు అతీతంగా కూడా, ఇంద్రియాలకి మనం అందజేసే జ్ఞానం కంటే ఇంతకంటే అతీతంగా జ్ఞానం ఉందని, ఇంతకంటే అతీతంగా సత్యం అనేది ఒకటి ఉందని ఇక్కడ అయితేనే ఉందా అది తెలిసింది వాడికి. పవిత్రుడు కాని వాడికి తెలియదు, తెలియదు తెలియదు వాడికి. ఇంద్రియాలు ఇంద్రియాలు కల్పించే కోరికలు, ఇంద్రియాలు సంపాదించే వస్తువులు అంతే నిజం అనుకుంటాడు అది. ఇంద్రియాలకు అతీతమైన జీవితం ఎలా ఉంటుందో వాడికి తెలియదు. అక్షరం మనమనలో చెబుతున్నాడు, భగవాన్ ఎంతసేపు చెప్పినా, భగవాన్ ఎన్ని ఎన్ని పుస్తకాల్లో చెప్పినా, అక్షర మనమాల్లో చెప్పిన ఉపదేశాలను చెప్పిన అహంకారం తొలగించుకోమని, ఇదే భగవాన్ బావుట, ఇదే భగవాన్ గెల్ల. అహంకారం తొలగించుకోమని అహంకారం తొలగించుకుంటాం. మీరు ఏ జన్మలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఎక్కడన్నా సరే అహంకారం అంతకాలం దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. నీ వెంబడే ఉంటుంది దుఃఖం, దుఃఖంలోంచి నువ్వు బయటపడాలంటే నువ్వు అహంకారం విడిచిపెట్టి తీరవలసిందే. అందుకే రమణుడు ఈ లోకంలో అవతరించింది. రమణస్వామి ఒకటి చెప్పాడు, త్యాగం అంటే నీకు బయట ఉన్న వస్తువులు ఏదో ఇవ్వటం త్యాగం కాదు, ఇచ్చేవాడు ఇచ్చాయి. ఎవడైతే అహంకారాన్ని విడిచిపెడుతున్నాడు వాడే త్యాగి అన్నాడు రమణస్వామి. ఎందుచేత అహంకారాన్ని విడిచిపెట్టాలి? అహంకారం ఉన్నంత కాలం నీ కూడా దుఃఖం పొడవు, నీ నీడ నీ కూడా ఎలా వస్తుందో, నీ నీడని విడిచిపెట్టినాడు ఎక్కడికి వెళ్ళలేదు. ఈ పొడిని విడిచిపెట్టి మీరు పారిపోగలరు కానీ, ఈ పరిసరాలను విడిచిపెట్టి మీరు పారిపోగలరు కానీ, అవసరమైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆవల ఒడ్డున ఉన్న లోకాలకు వెళ్ళిపోగలరు కానీ, మీ అహంకారాన్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీ నీడ మీకు కూడా ఎలా వస్తుందో, మీ అహంకారం మీకు కూడా ఎలా వస్తుంది. అహంకారం ఉన్నంతకాలం దుఃఖం పొడడం ఉంటుంది. అంచేది అహంకారాన్ని విడిచిపెట్టేవారు దుఃఖం ఆ రోజుతో సమాప్తం, ఆ రోజుతో మీరు కోరుకుంటాను. అహంకారం ఉన్నంతకాలం దుఃఖం మీకు పొడడం ఉంటుంది. ఏ లోకాలకి వెళ్ళి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? ఎంతమంది అంటూ ఉంటారు మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి జీవితంలో. మీకు వచ్చే కష్టాల కనుక మీలో ఉన్న అహంకారాన్ని తొలగించడం కోసం సహాయపడుతుంటాయి. అవి కష్టాలు కాదు, అవి కూడా మీ జీవితంలో వచ్చే కష్టాలు. మీ అహంకారాన్ని పోగొట్టడానికి సహకరిస్తుంటే అవి కష్టాలు కాదు, అవి వరాలు. ఇక్కడ రమణ స్వామి అంటున్నాడు, అక్షరం మన మనలో లోపల దూరేవు, నా లోపల దూరేవు, మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోయాడు. రమణ స్వామి పురాణంలోకి వస్తున్నాం, మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోయాడు, నేను ఏదో మా అమ్మ చాటున బతుకుతున్నాను, మధ్యలో 10వ తరగతి చదువుకుంటున్నాను, ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదు, గురువు అంటే ఏంటో శాస్త్రం అంటే ఏమి చదువుకోలేదు, భగవద్గీత ఉపనిషత్తులు ఏమి చదువుకోలేదు, నేను
నువ్వు చదువులోని వాడిన బ్రహ్మ విద్య అంటే ఏంటో, ఆత్మ విద్య అంటే ఏంటో, మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు, మతం అంటే ఏంటో కూడా ఏమీ తెలియదు నాకు. రెండు పరిస్థితుల్లో ఉండగా వరుణాతిలేశ్వరుడు నా లోపల దూరావు, నా లోపల దూరావు, లోపల దూరి ఏం చేసావు, బయటికి లాగావు, బయటికి లాగామంటే నన్ను రోడ్డు ఎక్కించావు. ఎక్కడో మరుగును పడి ఉన్నాను నేను, ఎక్కడ అజ్ఞాతంగా పడి ఉన్నాను. అరుణాచలం ఏంటో ఎక్కడ ఉందో నాకు తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, జ్ఞానం పొందాలని నాకు తెలియదు, కనీసం ఈ సంసార చక్రంలో ఉన్నా దీని నుంచి బయటపడాలన్న సంగతి కూడా నాకు ఏమి తెలియదు. ఒక ఆత్మ ఉందని, ఒక పరబ్రహ్మ స్వరూపం ఉందని, ఒక సత్య స్వరూపం ఉందని అనుకోవడానికి ఈ లోపలే జన్మించామన్న సంగతి నాకు ఏమి తెలియదు. నాకేమీ తెలియని పరిస్థితుల్లో నేను అజ్ఞానం ఉండగా నా లోపల దూరావు, దూరం ఊరుకున్నావు, నన్ను రోడ్డు మీదకి లాగేరావు. అప్పుడు కూడా జీవలక్షణాలతో ఉన్నాను, నువ్వేమి చేశావు, రోడ్డు మీద నన్ను విడిచిపెట్టలేదు, నువ్వు ఇష్టడే కదా ఎలా విడిచిపెడతావు, నాకు అన్యాయం చేస్తావా, ఇంటి నుంచి ఇలాగ తీసుకొచ్చావు, ఇంటి నుంచి ఇలాగ తీసుకొచ్చావు, నువ్వు లాగావు బయటికి లాగావు, ఇంటిలోనూ అని బయటికి లాగావు, నేను గుహ నుంచి అలాగా నా గుహలోంచి నన్ను బయటికి లాగావు, నా ఇంటిలోంచి నన్ను బయటికి లాగావు, నీళ్లు నాకు చూపించావు, నీ స్వరూపాన్ని నాకు చూపించావు, కనుగోడ్డి మీద పడలేదు. నేను ఇంట్లో కట్టిస్తాను, నీ ఇంట్లోంచి బయటికి రాని రోడ్డు మీద విడిచిపెట్టిన పెద్ద మనిషి కాదు లేదు, నీ ఆశ్రమం కట్టిస్తాను రోడ్డు మీద కానీ బయట విడిచిపెట్టేయలేదు. నువ్వు వంచకుడు కాదు లేను, వంచన చెయ్యవులే, నువ్వు పరమేశ్వరుడు కదా వంచన చేస్తావు. నేను జీవుడు అనే ఇంటిలో ఉంటున్నాను, మనస్సు అనే ఇంటిలో ఉంటున్నాను, నా గర్వ ఇంటిలో కాలక్షేపం చేసుకుంటున్నాను, మా అమ్మతో నాన్న చచ్చిపోయాడు. ఇలా కాలక్షేపం చేసుకుంటేంటే అహంకారం అనే గుంటిలోంచి కాలక్షేపం చేసుకుంటేంటే ఈ అహంకారాన్ని గుడి నుంచి, ఈ అహంకారాన్ని ఇల్లు నుంచి లాగించావు నన్ను, నా కొంప తీసేసావు, కొంప పడగొట్టావు, ఇల్లో గుహలో చేరక నన్ను విడిచిపెట్టలేదు, నీలో ఉన్న గుహనం నీ స్వరూపంలో నన్ను చేర్చుకున్నావు, నీ ఇంటిలోకి నన్ను చేర్చుకున్నావు, నీలో నన్ను కలుపుకున్నావు అంటే అంటే అర్థం ఏమిటండి, నీవు నన్ను కలుపుకున్నావు అంటే జీవలక్షణాలని ఇంటిలో నుంచి బయటికి లాగేసి ఆత్మని ఇంటిలోకి చేర్చావు అని అచ్చారు. ఏం వైభవం అండి, నేను విస్మరించాను, జపాలు చేశానా, తపాలు చేశానా, లేకపోతే నోములు మోసానా, లేకపోతే త్యాగాలు చేశానా, దానాలు చేశానా, ధర్మాలు చేశానా, ఏమీ చేయలేదే, కొన్ని శాస్త్రాన్ని చదివానా, శాస్త్రాన్ని చదవలేదే, మనోచాటుని పెరుగుతున్న పిల్లవాడిని తీసుకొచ్చి ఆ గుడిలోంచి బయటికి లాగి, ఈ జీవుడనే ఇల్లులోంచి, అహంకారం ఇల్లులోంచి బయటికి లాగి, అజ్ఞానాన్ని కొంపని, అజ్ఞానాన్ని కొంప పడగొట్టి రోడ్డు మీదకి లాగొచ్చి నన్ను విడిచిపెట్టలేదు సుమా, నీ స్వరూపాన్ని చూపించావు, ఆత్మని ఇంటిలోకి తీసుకెళ్ళి ఆనందం అనే సముద్రంలోకి పడేసావు. వాడిని నాకు గురువు లేడే, ఏమి సాధన చేయలేదే, ఎప్పుడు శివాని కానీ కృష్ణాని కానీ రామాన్ని కూడా నేను అనలేదే, ఇంటి గురించి లాగటం, రోడ్డు ఎక్కించటం, సరే నీ స్వరూపం చూపించటం, నీళ్ళు కలుపుకోవటం ఎన్ని రోజుల్లో శకంలో అయిపోయినాయి. అసలు నిజంగా చేసి కూడా చెప్పడండి, నిండుగా ఉన్న గిందికి చప్పుడు ఉండదు, ఖాళీ గిందికి చప్పుడు ఎక్కువ, ఎప్పుడు చేసి వాడు చేసేస్తాడంటే లోపలతో దూరావు, నువ్వు బయటికి లాగావు, నీళ్ళలో గుహలు చేర్చుకున్నావు అంటే నీ ఆత్మస్వరూపాన్ని నాకు చూపించావు. అమరించిదిరి అమరించిదిరి అంటే నీలో నన్ను స్థిరంగా ఉండేటట్టు పిలవని, నాకు చెప్పని అమరించి స్థిరంగా ఉండేటట్టు, స్థిరంగా దృఢంగా ఉండేటట్టు చేశావు. అంతేగాని నా మనస్సు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామా, ఇల్లు విడిచిపెట్టి చెల్లి ఇంటికి వెళ్ళిపోదామా. కొంతమంది రోజుకు ఒక అవతారంలో ఉంటారు, రోజుకి అవతారం అలా చేయలేదు, నాకేం టెంపరీ పోస్ట్ ఇవ్వలేదు రావడం, అలా మొట్టమొదటి పెరమైన పోస్టులు పడేసి వర్ణాచలేశ్వరా అనుగ్రహం ఎందుకు నాకు తెలియస్తామా, ఇంట్లో నుంచి బయటికి లాగడం, నీ స్వరూపం ఇవ్వటం, ఒకళ్ళు పెరమైన పోస్ట్ పడేసి ఎవరింది లేదు. ఈ అజ్ఞానం చిహ్నానికి, అజ్ఞానం వృత్తికి అహంకారం పొడవంతమైన అవకాశం ఇవ్వలేదు, ఎవరిందనే సమస్య లేదు, చక్రత్వానికి అవకాశం లేదు, ద్వైతానికి అవకాశం లేదు. ఒక్కసారి అద్వైత శిఖరం మీద ప్రతిష్టంభ చేసేవారు నాచారు, ఒక్కసారి అద్వైత శిఖరం మీద కూర్చోబెట్టారు, ఆధ్యాత్మిక అనుభూతులు అద్వైత శిఖరాలను అందుకునేలా చేశావు, ఒక్క కొన్ని శిఖరంలో జరిగింది అది నాచారు, అమరించావు, అందులో స్థిరంగా చేశావు, రోజుకో మాట చెప్పలేదు నువ్వు. మళ్ళీ అజ్ఞానం ఎలా ఉంటుందో, అవిద్య ఎలా ఉంటుందో, అహంకారం ఎలా ఉంటుందో, మళ్ళీ ఇప్పుడు ఆ మాయలో పడలేదు. ఎప్పుడైతే నువ్వు ఇంటికి తీసుకొచ్చి పడేసుకున్నావో మళ్ళీ సంసారం వసరం నాకు ఇప్పుడు తగలలేదు. ఒకసారి ఒకటే పరమంది పోస్ట్ ఇచ్చావు, ఈ టెంపరీ పోస్ట్ నాకు తీసేసావు, అరుణాచల ఏమొక్కో ఎందుకు చేశావు, ఎందుకు చేసావు అరుణాచల, మీరెవరైనా చెబుతారా ఇది భగవాన్ చెప్పటం లేదు. ఎందుకు చేశా? మమ్మ చాటును ఉంటున్నాను నేను. రోడ్డు మెదకలు లాగావు, ఈ స్వరూపాన్ని చూపించావు, పెర్మనెంట్ పోస్ట్ ఇచ్చావు, జన శిఖరాలు అందుకునేలాగా చేశావు, లోకానికి నన్ను ఎత్తు చూపించావు. ఇదంతా ఎందుకు చేశావు? ఎవరి కోసం చేశావు? నీ కోసం చేశావా? నా కోసం చేశావా? లోకాని కోసం చేశావా? ఇదంతా ఎందుకు చేశావు? అరుణాచల ఎంత నా కొంప తగ్గేశాడే, నా కొంపలో ఉన్న తీసుకొచ్చాడు పడేశాడే, ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టే ఎవరి కోసం చేశాడు? ఇదంతా ఎందుకు అయ్యా నీకు? ఇవ్వడమంతా ఎందుకు చేశావు? నీ కోసం చేశావా? నా కోసం చేశావా? లోకం కోసం చేశావా? నీ మొక్కు ఎందుకు చేసేవయ్యా అరుణాచల? నన్ను జ్ఞానిని చేశాను, స్వరూపాన్ని ఇవ్వటం అంటే జ్ఞానిని చేయటమే. జ్ఞానిని చేసేవాళ్ళు చెప్పకుండా చెబుతున్నాడు. ఎందుకు చేశాడు? ఇది ఎవరి కోసం చేశావు? నీ కోసం చేసేవా? నన్ను జ్ఞానిని చేస్తే నీకేమైనా కలిసి వస్తుందా? నీకేం కలిసి వస్తుంది అరుణాచల? నా కోసమే చేశాను అని చెప్పడం కోసం, నా కోసం ఇదంతా నువ్వు చేసేవాళ్ళు చెప్పటం మానేసి ఎందుకు చేశావు? నా కోసమే చేశావు, నా కోసమే చేశావు అని చెప్పొచ్చింది కదా. నా కోసమే చేశావు స్పష్టంగా, అంత స్పష్ట అంత క్లారిటీ చెప్పడం మానేసి నీ కోసం చేశావా, నా కోసం చేశావా, లోకం కోసం చేశావా, లేదా ఎందుకు చేశావు అని చెబుతూ ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే, నా కోసమేమో చేశావు. ఒక అజ్ఞానిని జ్ఞానం చేశావు, ఒక జీవలక్షణాలను పోగొట్టి ఒక జ్ఞానం చేశావు. ఇదంతా ఎవరి కోసం చేశావు? నా కోసమే చేశావు అని నడిచారు. ఎముకు ఎందుకు చేశావు? ఇది ఒక శరీరాన్ని ఈశ్వరు తన స్వాధీనం చేసుకోకపోతే ప్రపంచానికి మటుకు సందేశం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వేషధారులు సందేశం ఇవ్వగలరా? ఎవడైతే జ్ఞానం వాడి దేహం దేవాలయం, ఎవడ శరీరాన్నైతే, ఎవడ వాక్యునైతే, ఎవడ మనస్సును అయితే ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటున్నాడో వాడి ద్వారానే ఈశ్వరుడు తన వాడిని విడిపింపజేస్తాడు. అంటే మీరు చేశావు, నా కోసమే చేశావు, రెండో పక్షం లోకం కోసం చేశావు, తను నీకెందుకు అని నచ్చారు? నువ్వెందుకు అరుణాచల? నువ్వేమి చేసుకుంటావు అరుణాచల? నువ్వు అరుణాచల ఎవరి గానీ అడితే ఎవరి కోసం నన్ను తీసుకున్నావు? విడిచి నాకిలమని నిందించు అరుణాచల. ఇప్పుడు నన్ను విడిచిపెట్టవు అరుణాచల. నాలో లోపాలు ఉండొచ్చు, నాలో బలహీనతలు ఉండొచ్చు, నీ లోపాలైన దోషాలు ఉన్నాయిలే అని నువ్వు బయటికి పోమంటావు అరుణాచల? ఎలా తీసుకొచ్చావు? నీలో నాకు ఈ దోషాలు కనిపిస్తున్నాయి, నన్ను బాగు చేస్తానని తీసుకొచ్చావు, తీసుకొచ్చి ఈ దోషాలు నీకు కనిపిస్తున్నాయి అని పొమ్మంటావా? ఒకవేళ పొమ్మంటే నీకేమైనా ధర్మమేనా ఇది? నన్ను ఇక్కడ అరుణాచలం తీసుకొచ్చావు, అరుణాచలం తీసుకొచ్చావు, నీలో నాకు దోషాలు కనిపిస్తున్నాయి అని చెప్పి నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెబుతావా? నీ మనసులో ఈ నచ్చలు కనిపిస్తున్నాయి, నీ మనసులో చపలత్వం కనిపిస్తుంది, నీలో మాయ కనిపిస్తుంది, నాకు నీలో అవగుణాలే కనిపిస్తున్నాయి, నీలో కలిపి సంపద కనిపించటం లేదు అని చెప్పేసి బయటికి పోమంటావా? బయటికి పోమంటే ఈ అబ్బాయిని తీసుకొచ్చాడు, బాగు చేస్తానని తీసుకొచ్చాడు, అరుణాచలేశ్వరుడు. బయటికి పోమంటే లోపం మటుకి ఏమనుకుంటుంది? అరుణాచలేశ్వరా, ఓ నా మాటలులే, మా అమ్మ మాటలులే, కానీ లోకం కోసమైనా లక్ష్యంతో నా మాట వదిలే. ఇందులో గ్రామస్తులు ఏమనుకుంటారని చూడగలవు, లోకం కోసమే చదవయ్యను. లోకమైన ఏమనుకుంటుందో, ఈ తిరువన్నమల ఊరు ఏమనుకుంటుందో, ఈ భారతదేశం ఏమనుకుంటుందో, ఈ అబ్బాయిని ఇలా పాడుకేశాడని లోకం కోసం నా కోసం వదిలేపోయి, నాలో ఉన్న బలహీనతలు వదిలే, లోకం కోసమైనా గెలిచి, లోకం కోసమే విడిచి నన్ను రక్షించేవారు నచ్చారు. నా కోసం వదిలేయని నచ్చల, నా ప్రార్థన చెవులు పెట్టుకోగారు నచ్చల, లోకం కోసమే నన్ను కాపాడాలి. ఇది అపనందులు వస్తాయి, అపనంది నుంచి తప్పుకో నువ్వు నచ్చల, లోకం నిందించదా? లోకమండి కాగౌరవం కాదా అని చెప్పి నన్ను ఉద్ధరించు, నన్ను ఉద్ధరించు అరుణాచల. యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత అది. నీ బాధ్యత ఏంటి? నన్ను కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నీ బాధ్యతను విడిచిపెట్టి పారిపోతారు. కొంతమందికి ఇక్కడ ఏమి ఇబ్బందులు వస్తే, ఇంట్లో పేచీలు వస్తే, ఈ కొంప ఏంటి నరకం కింద ఉంటానండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోదా, నాకు ఉంది నాది గుప్తాని అని సంసారం పెద్దది పాపం. ఏదైనా పుచ్చుకుని చచ్చిపోదామా? బండిలోంచి ఇంటికి వచ్చి వాడికి ఈ బాధనే ఉంటే, కష్టపడి పొద్దున్న సాయంత్రం దాకా పాటలకి ఎక్కిస్తే హై స్కూల్లో, ఇంటికి వస్తే మంచినీళ్ళు కావాలా, కాఫీ కావాలా అని అడిగి వాళ్ళు లేరు కదా. ఈ తోడుకోళ్ళ దెబ్బరాట్లు, అత్తాకోడలు దెబ్బరాట్లు, ఈ పిల్లల దెబ్బరాట్లు మహిళ నాది గుర్తా ఇలా నరకమా? చచ్చి చచ్చిపోతుంది మంచిది. అక్షయంగా పలకరించి వాళ్ళు లేకపోయారు మహేందర్ నాది గుర్తా. అటువంటి పరిస్థితుల్లో ఏమిటి ఈ సఫరింగ్ గురించి ఎలా బయటపడతాం? తీవ్రమైన వేదన పడుతుంటే అప్పుడు ఎవరో చెప్పారు, చెబుతుంది చెప్పారు రామకృష్ణ, ఆయన చెబుతారు ఒకసారి రామకృష్ణుడు వచ్చి చూచాడు 1882 సంవత్సరంలో. అతను దుఃఖం అంటే ఆగిపోయింది. అతను దుఃఖం అంటే ఎండిపోయింది, చూసింది వెళ్తుంది. వాడు ఏ గ్రంథము మహేంద్రనాథ్ గుప్త యొక్క దుఃఖాన్ని ఆగపడలేదు. మ్యాథమెటిక్స్ ఎన్నో గ్రంథాలు చదివాడు. మ్యాథమెటిక్స్ లో జీనియస్, ఇంగ్లీష్ లో జీనియస్, ఎన్నో సబ్జెక్ట్స్ లో జీనియస్ మహేంద్రనాథ్ గుప్త. అయినప్పటికీ దుఃఖ వ్యాధుల నుంచి బయటపడలేదు. రామకృష్ణుని చూశాడు, అతను దుఃఖం అంటే ఆగిపోయింది. రామకృష్ణుడు చెప్పిన మాటలన్నీ రాయటం కోసం మహేంద్రనాథ్ ఈ లోకంలో కూర్చాడు. ఆ దుఃఖం వేధించి 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 రామకృష్ణుడి పాదాల దగ్గరికి తీసుకెళ్లి పడేసిన అంతే ఆ దుఃఖం. అంత వ్యాధంలో ఉంచారు అతను సఫరింగ్ మహేంద్రనాథ్ గుప్త యొక్క సఫరింగే రామకృష్ణుడి పాదాల దగ్గరికి తీసుకెళ్ళి రామకృష్ణుడి యొక్క నోటిలో చెప్పే మాటలు రాయటానికి పుట్టాడు మహేంద్రనాథ్ గుప్త. మీరు చెప్పే మాటలను రాయమంటారా? కానీ ఎవరైనా రామకృష్ణుడు అడిగితే ఎమ్మ రాస్తున్నాడు కదా అని ఎమ్మ ఎమ్మంటే మరి జ్ఞాపకం వస్తారా మీకు? ఎమ్మంటే మహేంద్రనాథ్ గుప్త వివేకానంద లాంటి వాడిని కూడా డిస్కరేజ్ చేశాడు. అంటే వివేకానంద కూడా ఆయన మాటలు ఎప్పుడు రామకృష్ణుడు మాటలు ఎప్పుడు రాయటం ప్రారంభిస్తే ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి? నువ్వు అది కాదు ఆయన వేరే పని కోసం కూర్చో రాయటం కోసం. నీ పని వేరే ఉంది ఇంకా, నీ పని కోసం రాలేదు, నీ పని వేరే ఉంది అనవాడు రామకృష్ణుడు. కానీ మీరందరూ నిద్దట్లే ఎక్కడ ఉంటున్నారు? నిద్దట్లే ఎక్కడ ఉంటున్నారు? నిద్దట్లే మీకు ఎవరికైనా శరీరాలు గుర్తుకొస్తున్నాయి? మీరు నిద్దట్లే ఎప్పుడు ఈ శరీరం నాదనే భావన మీకు ఎప్పుడైనా వస్తుందే? మనకి జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చాక మీకు సమస్యలు వేధిస్తున్నాయి. మరి నిద్రలో నిరిక్తేవారు, ఇప్పుడు ఇప్పుడు నిరిక్తేవారు, ఇంట్లో ఎవరికైనా దెబ్బ తీస్తుంది అనుకోండి, మనకి ఎంతో దుఃఖం వస్తుంది, కానీ మనకి ఎంతో బాధ వస్తుంది. అది కూడా అజ్ఞానం పెద్దకు. మన ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే మనకు దుఃఖం వస్తుంది, మరి ఊళ్ళో ఎవరికైనా జబ్బు చేస్తే మనకు దుఃఖం తిరగవుతుంది. అదే మనకు తెలియకుండా శరీరం చుట్టూరు అహంకారం చుట్టూరు మనం తిరుగుతున్నాం. ఇది మనకు తెలియటం లేదు. భవిష్యత్తులో కొన్ని కోట్లాది జన్మలు ఏర్పడటం కోసం విత్తనాలు పడుతున్నాయి ఇక్కడ. మనకు తెలియకుండా మన దేహం చుట్టూ, మన అహంకారం చుట్టూ, మన మనసు చుట్టూ, మన స్వార్థం చుట్టూ తిరుగుతున్నాం. దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకండి? స్వార్థం కోసం. నన్ను స్వార్థం నుంచి బయటికి లాగమని ఎవడైనా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడా? స్వార్థం లేకుండా పని చేస్తున్నా అని చెప్పేవాడు మాట నిజమైతే వాడు ఈ బడికి జ్ఞానులు అయితేరా? ఎప్పుడైతే స్వార్థం లేకుండా పని చేస్తున్నాడు జ్ఞానం గురించి తీరదు. నేను ధ్యానంలో కూర్చుంటున్నామండి, జపంలో కూర్చుంటున్నామండి, ఈ మనసు కుదిరిగా ఉండటం లేదండి అంటారు కొంతమంది. ఎవరు అబ్బదారు స్వామి, ఇది పూర్వజన్మల నుంచి మీరు మోసుకొచ్చిన మీ కోరికలు, మీ వాంఛలు, మీ వాసనలు కుదురుగా ఉండనిస్తాయా? మీ మనసు కుదురుగా ఉండటం అనేది ఎవరు అబ్బగారు స్వామి అని కుదిరిగేలా ఉంటారు? జన్మాంతరం నుంచి పోగు చేసుకొచ్చిన సంస్కారం ఒక్క సంస్కారం మిగిలితే కుదిరిగా ఉండనిస్తుందా? మనిషికి 10 రోగాలు అక్కడ శరీరానికి ఒక్క రోగం ఉంటే శరీరానికి కుదిరిగా ఉండనిస్తుంది. ఇన్ని జన్మ నుంచి మోసుకొస్తున్నారు, ఈ శరీరాలంటే మారినాయి కానీ లోపల నుంచి వాసనలు కూడా వెంటాడుతున్నాయి కదా చెప్తున్నాను. ఆత్మ పరమాత్మ దేవుడు గురించండి. ఈ శరీరం పుట్టినప్పుడు మీరు పుట్టలేదు, ఈ శరీరం పుట్టినప్పుడు జీవుడు పుట్టలేదు, ఈ శరీరం మరణించినప్పుడు జీవుడు మరణించలేదు. 50 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసు, 90 ఏళ్ళ వయసు ఈ శరీరానికే కానీ జీవుడు మరణించాలి. శరీరం పుట్టినప్పుడు జీవుడే పుట్టడం లేదే, శరీరం మరణించినప్పుడు జీవుడే మరణించడం లేదే, ఇంకా ఆత్మ ఎలా మరణిస్తుంది? ఆత్మకు పుట్టుకు ఉంటే కదా. ఎవడైతే నన్ను పుట్టుకు లేని వాడిగా గ్రహిస్తున్నాడో వాడికే నా యథార్థ స్వరూపం తెలుస్తున్నాడు. భగవద్గీతలో వాసుదేవ కృష్ణుడి ద్వారా కూడా పుట్టాడు, లేదా అక్కడ బంతి వేశాడు, ఇక్కడ యుద్ధం చేశాడు, అక్కడ పర్వతం చేశాడు, ఇలా తెలిసి నీకు అనిపిస్తుంది. కృష్ణుడు అంటే నన్ను వాడికి పుట్టుక లేని వాడిగా గ్రహిస్తున్నాడు, వాడిని యథార్థ స్వరూపం అర్థం చేసుకుంటాడు నరేకృష్ణుడు స్వామి. అంటే కృష్ణుడు ఆత్మ, ఆత్మను పుట్టుకని మన కృష్ణుడు కూడా మీరు తెలియకుండా వాడలేదు వాడుతున్నాడు, వాడు నిజమైన గురువు. ఎవడైతే మీరు తెలుస్తున్నారు మీకు తెలియకపోయినా, ఎవడైతే ఆత్మ దగ్గరికి నన్ను ప్రయాణం చేస్తున్నాడు వాడే అర్థమైన గురువు. ఎవడైతే నన్ను పుట్టిన లేని వాడిగా గ్రహిస్తున్నాడో వాడు మా స్వరూపం అన్ని తెలుసుకుంటాడు. ఆత్మగా పుట్టుకుండా మరి ఏమని సత్సంగం అని ఎందుకు పెట్టారు జిన్నూరులో పేరు అని అడుగుతున్నారు కొంతమంది. సత్సంగం అంటే కృష్ణుడే చెప్పాడు లాస్ట్ రోజుల్లో చివరి రోజుల్లో ఉద్దవుడు ఇద్దరు విడిపోతున్నారు. ఉద్దవాణిని వెళ్ళిపోతున్నాను, నిరుద్ధం ఒకటి మటుకు మరిచిపోకు, సత్సంగం చేయటం మరిచిపోకు, సత్సంగం ఇటుకి పెట్టదు, సత్పురుషులతో సహవాసం చేయటం మానకని భగవంతుడు చెప్పినమ్మా. ఉద్దవాణిని వెళ్ళిపోతున్నాను, నువ్వు సత్పురుషుల సహవాసం విడిచిపెట్టకు, భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడితో సహవాసం చేసిన సత్సంగమే, గురువుతోటి సహవాసం చేసిన సత్సంగమే, సత్పురుషులతో సహవాసం చేసిన సత్సంగమే. అది కాకుండా నీ ఆత్మతో నువ్వు సహకరించిన సత్సంగ సత్య వస్తువు, నీ సత్య వస్తువుతో నువ్వు నిలబడు నా సత్య వస్తువులో ఒకటిగా ఉన్న సత్సంగమే. సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తున్నాడు, సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎవరైతే తన జీవితాన్ని అంతా ఖర్చు పెడుతున్నాడో వాడి సత్సంగి. ఉండవా నేను వెళ్ళిపోతున్నాను,
కానీ నీకు ఎవరి రోజుల్లో మటికి సత్పురుషులు తొలి సహవాసం నుంచి
చెప్పాడు. ఎవరికి చెప్పాడండి? భగవంతుడు చెప్పిన మాట. ఉద్దవ పైగా తన స్నేహితుడు
తను తన జీవితం పొడిగిన నమ్మి ఉద్దవుడితో చెబుతున్నాడు. తన భక్తుడు, తనకు ప్రియుడు ఉద్దవాను సత్పురుషులు సహవాసం నుంచి పెట్టాడు.
ధ్యానం చేయటం కష్టం వచ్చు, జపం చేయటం కష్టం వచ్చు, సత్పురుషుని సహవాసం చేయటానికే.
సత్పురుషుని సహవాసం చేయటానికే నా మీ కోరిక సత్పురుషుల దగ్గర మిమ్మల్ని కూర్చోనిస్తారు.
విపరీత జ్ఞానంతో బాధపడుతాడు అజ్ఞాని. అజ్ఞానికి మంచి చెడుగా కనిపిస్తుంది, చెడు మంచిగా కనిపిస్తుంది, సత్యం అనిచ్యంగా కనిపిస్తుంది, అనిత్యం నిత్యంగా కనిపిస్తుంది, సత్యం అసత్యంగా కనిపిస్తుంది, అసత్యం సత్యంగా కనిపిస్తుంది. ఎంత అజ్ఞానం, ఎంత లక్షణం. గుడ్ల గోపకి దృష్టి దోషం ఉంది, పగల రాత్రిగా కనిపిస్తుంది, రాత్రి పగలగా కనిపిస్తుంది. అదేవిధంగా అజ్ఞానికి మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది,
పోతుంది. మంచిని మంచిగా గుర్తించడానికి కూడా మీరు ఎంత అర్హత ఉండాలి, ఎంత యోగ్యత ఉండాలి, ఎంత పుణ్యపడి ఉండాలి, ఎంత జన్మాంతర సంస్కారం ఉండాలి. మనం మంచి వాళ్ళం కాకపోవచ్చు, మనం జ్ఞానులు కాకపోవచ్చు, మనం వివేకవంతులం కాకపోవచ్చు, మంచి వాళ్ళని గౌరవించే శక్తి మనకు లేదే, వివేకవంతులను గౌరవించేసే మనకు శక్తి లేదే, మన జ్ఞానం కాకపోవచ్చు, జ్ఞానం ఆదరించే అర్హత కూడా కొలుతుంది. అందుకే వివేకానంద అంటాడు, చివరి గణిలో అంటాడు, చివరి క్షణాల్లో అంటాడు. ఎవరికి తెలుసు వివేకానంద గురించి? ఇంకో వివేకానందకి తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలుస్తుందని వస్తుంది. మనం మంచిగా ఉండలేకపోవచ్చు, మంచి వాళ్ళని ఆదరించే శక్తి కూడా మనలో లేదు. ఎంత వెనకబడి ఉన్నామో చూడండి, ఎకనమిక్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్, అంతకంటే బ్యాక్వర్డ్ స్పిరిచువల్ కదా. అసలు మతం ఎందుకండి? లోకంలో సఫరింగ్ తీసే శక్తి మతానికి లేకపోతే మతం ఎందుకు? అసలు లోకంలో ఉన్న దుఃఖాన్ని తీయడానికి ఇక్కడ మతం పడుతుంది అసలు, లేదా మతం కలుగుతాయి. ఈ దుఃఖాన్ని బయటికి రాగలేకపోతే అది మతం చేసే పదేంటి? మీలో పేచీలు పెట్టడానికి మతమా? మీరు ఇద్దరు చేసుకోవడానికి మతమా? అది మిమ్మల్ని ఉద్ధరించడానికే మతాలు. సత్సంగం సత్పురుషుడు సహవాసం, సత్యాన్వేషకుడు సత్సంగి అంటే సత్యము. దానితోటి కలిసి ఉండటం, దానితోటి మెలిసి ఉండటం, దానితోటి తాదాత్మ్యం పొందటం, అక్కడేదో సత్సంగం తీసుకువెళుతుంది, అదే సత్సంగం. ఈ సత్సంగానికి నువ్వు ఎంత కాకపోతే నువ్వు సత్సంగం విడిచిపెట్టకు అన్నాడు ఉద్దవులతో. దాని ఇంపార్టెన్స్ ఏంటుందో, ఈ సత్సంగానే మాట బొంగెడుతుందో చెప్పడం కోసం భగవంతుడు చెప్పిన మాటలని చెబుతున్నాను. రామాసుడు లంకలో సీతాదేవి కూర్చుండగా సరిగ్గా జుట్టుకి సంస్కారం లేదు, బట్టక సంస్కారం లేదు, అలాగ అశోక చెట్టు కింద అలాగ కూర్చుండగా యమధర్మరావు ఇచ్చి సీతమ్మ చుట్టూ రాదు.
పోదామనుకుంటున్నాను, ఈ ప్రాణం కనిపించడం లేదు కదా.
బట్టక సంస్కారం లేదు, ఈ జుట్టుకి సంస్కారం లేదు, ప్రాణం రాకపోదాం నేను వచ్చాను. ప్రాణం కనిపించడం లేదేంటి? అక్కడ ప్రాణం చేత యొక్క మనసు రాముడి పాదాల మీద ఉంది. ఎక్కడికి ప్రతిగా తెలుసుకోవాలని చీత ప్రాణం రాముడి పాదాల మీద ఉంది, చీత మనసు రాముడి పాదాల మీద ఉంది. యమధర్మరాజు వచ్చేలా ప్రాణం పట్టిపోదాం అంటే ప్రాణం కనిపించట్లేదు చీతమ్మడు. అది సచిది దోషం. శరీరం లంకలో ఉన్నమాట నిజండి, శరీరం లంకలో ఉన్నమాట నిజండి. మనసులో పాదాల మీద ఉంది, మనసు రాము ఇంద్రియాలు రాముడి పాదాల మీద ఉన్నాయి, ప్రాణ రాముడి పాదాల మీద ఉన్నాయి. మనసుకి శవం, శవం మట్టి కాదు, శవాన్ని ఎక్కడ పట్టుకెళ్తారు? కానీ శవాన్ని ఎక్కడ పోసుకెళ్తాడు? అందరూ ప్రాణాలు పట్టుకెళ్ళడానికి వచ్చాడు, కానీ శవాన్ని పట్టుకెళ్ళడానికి వచ్చాడు. అది చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ప్రాణం కనిపిస్తాడు ఎక్కడ పట్టుకెళ్ళి అని మీ అర్థం ఏమిటి? ఈ శరీరం ఎక్కడ ఉన్నాం, ఏ పరిసరాలు ఉన్నా, కష్టాలు ఉన్నా, సుఖాలు ఉన్నాం, ప్రతికూల పరిస్థితులు ఉన్నా, అనుకూల పరిస్థితులు ఉన్నా, సీతం ఏ విధంగా మనస్సును రాముడు పదాలు కదా, మీ మనస్సుని, మీ ప్రాణశక్తిని, మీ ఇష్టదైవం పట్ల అర్పించి అది భక్తి. భక్తి అంటే సమాధానం, భక్తి అంటే అర్పణ. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ఉపయోగపడేది భక్తి. భక్తి అంటే పనికి రాని వస్తువు నోటికి కాదు, అది పనికి రానిదని మీరు అనుకోవద్దు. నేను ఏడిగి తలపించి వాడేవరు నచ్చారు, నేను ఏడిగి తలపించింది ఎందుకు నేను తలుసుకునేటట్టు మాకు చేశావు? మేము ఇది ఎవరికి తెలుసు? ఈశ్వరుగా తెలుసు. నిన్ను స్మరించుకున్నానులే అరుణాచల అరుణాచలం, నిన్ను స్మరించుకున్నానులే, నిన్ను స్మరించేటట్టు నన్ను చేసావులే. అయితే ఎందుకు తెలిసిన ఏమి చెబుతున్నాడండి? నిన్ను స్మరించుకున్నమాట నిజమే, నేటికి తలపించినట్టు నన్ను చేశావు. నేను అరుణాచల అరుణాచల అన్నాను, ఎక్కడ మధురలో ఉండదు అన్నాను. ఎందుకు చేశావు అరుణాచల అరుణాచల అనేటట్టు చేశావే, ఎందుకు చేశావు? ఈ రహస్యం ఎవరికి తెలుసు? నీకు తెలుసని నాకు తెలుసు అంటే ఒకరికి తెలుసు. ఈ దేవ రహస్యం ఈ మూడు దేవతలు ఇప్పవలసింది. ఈయన పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశాడు, మానవ జాతి కోసం ఎంత కన్నీరు కరిచాడు,
అంటే నిష్కామ కర్మ చేశాడు, నిష్కామ పూజ చేశాడు, నిష్కామ జపం చేశాడు, కామం లేకుండా ఎన్ని పూజలు జపాలు వ్రతాలు ఎన్ని ఆచరించాడు, ఈశ్వరుడు కోసం ఎన్ని కన్నీళ్ళు కచ్చాడు, ఎవరికి తెలుసు? అందుకే భగవద్గీతలో ఆ కృష్ణుడు అంటాడు, పరమాత్మ నువ్వు మంచి చేసావా, నా కోసం ఏదో ఉచ్చాడు చేసావా, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను, నిజంగా రక్షించేస్తాను, మంచి చేసిన వాళ్ళు తిరంగా ఇక్కడ తీసుకొచ్చి పడేసావు, ఇప్పుడు నేను విడిచిపెడదాం అనుకున్నా విడిచిపెట్టలేకపోతున్నా. ఈ అభిమానాల సంబంధం చూడండి, ఆ లంకతో విడదీయడానికి సంబంధం, విడదీయడానికి సంబంధం ఏమి చేత ఏమి పోలిస్తారు? అరుణాచలం అంటే మనకందరికీ ఏం గుర్తొస్తుందని చూసి మనకు ఒక పండుగ గుర్తొస్తుంది. అరుణాచలం అనేటప్పటికి దీనికి బ్రహ్మస్వామికి బ్రహ్మాచరణ అని అది అది కొండ అనుకోలేదు, అది క్షేత్రం అనుకోలేదు, భగవంతుడు అనుకున్నాడు. మొట్టమొదటి స్థలం అడగండి అరుణాచలం, మొట్ట ఫస్ట్ వరదు భగవాన్ ఉన్నప్పుడు అరుణాచలం. ఆ మాత్రం తెలియదే ఉంటారు మీకు, అరుణాచలం అంటే ఊరురా, అది క్షేత్రం పేరురా, దాన్ని తిరునమ్మలా అంటారా, అది చదువురా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా, అది కొండనా ఊరా అర్థం అవుతుంది మీకు. భగవంత అరుణాచలం అనేది ఊరన్నాడు స్ఫురించడానికి మీరు గ్రహించుకోవాలి. ఈ అపూర్వమైన సంఘటన భగవాన్ జీవితంలో అరుణాచలమే కాదు, అరుణాచలం అనే ఒక భగవంతుడు సాక్షాత్ భగవంతుడు ఇతను హృదయం తయారు కానీ, ఇతను ఇతను దూసుకుని వచ్చాడు కానీ, హృదయాన్ని కదలించాడు కానీ, అది ఊరని అర్థం అడగడానికి అరుణాచలం అంటే తెలియదురా, అది ఒక ఊరురా, అక్కడ కొండరా, అక్కడ జీవుతున్నాడురా, అది కాశీలో ఒక యాత్రా స్థానంరా అని చెప్పేవారికి ఇంకా అర్థం లేదు. అరుణాచలం అంటే భగవంతుడు జన్మం కాదు. కాళిదాసు అంటాడు, కొంతమంది మనుషులను చూస్తే కారణం తెలియదు, అపూర్వమైన అనురాగం పుట్టుకొచ్చు. ఆ జ్ఞానం జీవితం పొడిగా నిలబెట్టుకుంటారు, ఎన్ని త్యాగం చేస్తారు జ్ఞానం నిలబెట్టుకోవచ్చు. మనం బతికేటప్పుడు కూడా ఎలా బతకాలంటే ఈ రోజు ఆఖరి రోజున బతకాలి. మనం బతికేటప్పుడు 20 ఏళ్ళు బతుకుతాం, 30 ఏళ్ళు బతుకుతాం, అలా బతకపోలేదు. మన జీవితం ఇదే చివరి రోజు, అన్ని బతకంటే ఇదే చివరి రోజు అనుకోండి జీవితం. అప్పుడు మిమ్మల్ని జ్ఞానం వరిస్తుంది, మీరు మంచి జీవిస్తారు, మీకు వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎంతో అందమైన తలంపులు, మీరు బాగుపడే తలంపులు, ఉదాత్తమైన తలంపులు, ఉన్నతమైన తలంపులు వచ్చేటట్టు సోదర మహర్షి గారు. మనం అందరం ఎక్కడ ఉన్నాం? మనం అందరం హృదయంలో ఉన్నాం, బుర్రలో ఉన్నాం. బుర్రలో ఉన్నట్టు అనిపిస్తుంది, హృదయంలో ఉన్నట్టు అనిపిస్తుంది. పగలర్థమైన బుర్రలో ఉంటాం, రాత్రులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం, ఈ ప్రయాణానికి ఏ రోజు ఏదో రోజు నుంచి ఆగిపోతాం, కాగిపోతాం. ఇది మీకు తెలియటం లేదా? ఇది మీ అనుభవం లేదా? మీరు ఆలోచిస్తే మీకు అర్థం కాని విషయమా? అంటే స్నేహాలంటే మీకు ఏదైనా ఒక అపూర్వమైన స్నేహం మీ జీవితంలో కలిస్తే జన్మాంతరంలో మీకు ఏదో అనుబంధం ఉన్నట్టు ఆ జీవుడికి. ఇద్దరు మంచి స్నేహితుల దగ్గర లక్షణం ఏంటంటే అవసరమైతే ఇద్దరు త్యాగాలు చేస్తారు, ఆ స్నేహం నిలబెట్టుకుంటుంది. చివరి శ్వాస వరకు వచ్చాను ఆ స్నేహం ఉండిపోతుంది, చివరి శ్వాస వాళ్ళని భూమి మీద యాత్ర చాలా చివరికి ఉండిపోతుంది. అటువంటి స్నేహాలు కనుక మీరు పూర్వజన్మలు ఎక్కడైనా తీసుకుంటే ఈ జన్మలో అటువంటి మనుషులు మీకు ఎక్కడైనా తటస్థపడితే వాళ్ళు చూస్తే మీకు పరిచయమైనటువంటి ప్రేమ పుట్టుకొస్తున్న కాదు. నా పూర్వజన్మ స్నేహితుడు అటువంటి వాడు ఒక్కడే బద్దరు రాదు, బద్దరు రాదు. ఒకసారి పెద్దవాడు హోటల్లో ఫోన్ చేస్తుంటే నేనేదో కోరుకుంటే నా కోరని ఇష్టపడుతున్నాను, ఆయన ఎందుకు చేస్తున్నా, ఆయన ఎందుకు చెయ్యను కూడా మర్చిపోయి నా అవకాశంలో ఉన్న కోరని తీసుకొచ్చినా ఎందుకు నా బద్దరు రాజు రాను మరణాలు రాదు ఎక్కడున్నారు. రాజు గారు మీతో మాట్లాడుతుంటే నాకు మధ్యలో అవుట్సైడ్కి వస్తుంటే మళ్ళీ బయటకు వచ్చి లోపల నాకు మీరు మీ మాటలు దొరకేయమని ఎన్నిసార్లు బలవంతం దాపు చూసుకున్నాను. దగ్గర బాధ ఒకసారి మాట అన్నారు, మీరు ఎప్పుడు వస్తే మా ఆయన అన్నం తింటుంటే మా సరిగ్గా సగం తింటే మీద సగం ఎలా తింటారు అని చెప్పింది. చెప్పిన మాటలన్నీ మర్చిపోండి ఒక్కసారి. ఎవరికైతే భోగం పట్ల కష్టం లేదు, ఎవరికైతే భోగం పట్ల రాగం లేదు, ఎవరికైతే భోగం పట్ల తన హృదయంలో కోరిక లేదు, వాడికి ఈ శకంలో ఈ గంటలో జ్ఞానం వస్తుంది. దానికి ఎవరైనా తక్కువ అనుభవించి ఉన్నారు. ఈ శకంలో భోగం పట్ల ఇవ్వని ప్రశ్న ఎండిపోతే రాలిపోతే కాలిపోతే వాడిపోతే జ్ఞానం ఇక్కడే. ఈశ్వరు అనుగ్రహం నీకు కావాలి, నాకు కావాలి. నా గౌరవం నీకు వచ్చింది, నీ గౌరవం నాకు. ఈ మీటింగులు నీ చెప్పాడు, ఈ సత్సంగాలు మనస్సును పక్వాన్ని తీసుకురావడానికి, మన హృదయానికి పక్వాన్ని తీసుకురావడానికి ఇక్కడ మరి ఎవరి ఏంటి సత్సంగాలు కాలక్షేపాన్ని మీరందరూ గౌరవిస్తారంటుంది. ఇది ఒక రకమైన మాది నాటెందుకు నీ గౌరవం ఈశ్వరుడు నన్ను గౌరవించవచ్చు, నువ్వు ఉత్తరించవలసింది. నాకు జ్ఞానంతో సంబంధం తెలియకపోవచ్చు, కానీ ఈశ్వరుడికి నాకు ఉన్న సంబంధం తెగడానికి అవకాశం
చెబుతావా?
అర్జున ఎవడైనా ఏమి ఏమి చెబుతావా? నువ్వు ఈ మనస్సును ఎవడని గ్రహించగలవే అవి? నీకు భగవద్గీతలు అక్కడ ఏం చెబుతాండి, వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి అని చెబుతున్నాడు. వైరాగ్యం అంటే ఏంటి? భోగం అనుభవించాలనే కాంక్ష ముందుపోతుంది వైరాగ్యం.
గౌరవించినటువంటిది. దాని వైరాగ్యం రాదు, వైరాగ్యంకి వస్తుంది కానీ జ్ఞానం రాదు.
సంవత్సరం 16వ సంవత్సరం జ్ఞానం వరించింది అని జ్ఞానియుడు. మీకు స్కాంద పురాణంలో కూడా ఉంటుంది, భగవంతుడు ఎక్కడో వైకుంఠమైనా కైలాసమైనా కనిపించడం కాదు, అవినాశన స్మరించగా భగవంతుడే మీ స్వరూపంగా దర్శనమిస్తాడు. వైపు ఆ క్షేత్రాన్ని ఉండని స్కాంద పురాణం మీ మనస్సును పక్వాన్ని తీసుకురావడం ఈశ్వరుని అడిగాడండి. పక్వ చిత్తుడికి అజ్ఞానం కానీ జ్ఞానం ఎలా వస్తుంది? చిత్తం కనుక పక్వానికి రాకపోతే, చిత్తం కనుక శుద్ధి కాకపోతే మనకు అవకాశం లేదు. వాడికి మన మనస్సు పక్వానికి వస్తుంది. కన్యా జనని కన్నా గణాక ఇది అనుగ్రహం మరి నాచ్చారా? ఈ లోకంలో అందరికంటే మనల్ని ఎవరికి ప్రేమిస్తారు? మీ తల్లి ఎక్కువ ప్రేమిస్తారు. చెడ్డ కొడుకుంటాడు, చెడ్డ కూతురు ఉంటాడు, కానీ చెడ్డ తల్లి లోకంలో తను ఎంత హింస పెడుతున్నప్పటికీ తనకి తెలియకుండా ఆ హృదయం దగ్గర కోసం కొట్టుకుంటున్నాడు. అది భౌతికమైన ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమ కొట్టుకుంటుంటుంది ఆ సంతానంతో. అరుణాచల భౌతికంగా చూస్తే అటువంటి తల్లి గొప్పది. అరుణాచలేశ్వర దీని ముందు మీటికి ఆ తల్లి దగ్గర పనికి వస్తున్నాయా? తల్లి యొక్క శరీరాన్నే శుభ్రం చేస్తుంది. నీ శరీరాన్ని మనస్సుని మొత్తం లోపల బ్లడ్ అంతా క్యూరిఫికేషన్ ఆ తల్లికే సరిపడ్డాయి. నీ ముందు నీ ప్రేమ, మా అమ్మ ప్రేమ మటుకు నీ ముందు ప్రేమ ఎందుకు పోల్చుకోవచ్చు? నీ ముందు చూస్తే మా అమ్మని ప్రేమించున్నాడు నిజమే. మా అమ్మ దగ్గర కూడా ఇటువంటి ప్రేమ నేను పొందలేదు. అటువంటి ప్రేమ నేను బతిరాజ్ గారి దగ్గర తెలుసుకుంటాను. ఈనాడు అనుబంధం వాడి ఎవరికి మారిపోవచ్చు. మీ యొక్క ప్రేమ మాధుర్యం ఒకవేళ నాకు వేస్తాడు మీరు మర్చిపోతామని మీరు పాదాలు మీ అందరూ చేస్తారు. మీతో సంబంధం లేదు, ప్రయత్నాలతో సంబంధం లేదు. ఒకవేళ నన్ను విడిచిపెట్టుకుని నువ్వు నేను రాజీ పడతామని ఒక రాజీ పడతాను, ఇక్కడ రాజుకి సమస్య లేదు. మనం ఇంకే చేస్తాం, మీ ప్రయత్నాలతో సంబంధం లేదు. ఒక ఆత్మ దగ్గర తప్పించి ఎక్కడికి తీసుకెళ్ళినా మీకు విడుదల రాదు, ప్రపంచంలో బయటకు రాదు. ఎప్పుడైతే మీరు ఆత్మను గ్రహించారు, ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం పొందారు, ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం కలిగింది, అప్పుడు ఈ సంసారం నుంచి ఈ ప్రకృతిలో నుంచి అప్పుడు మీరు బయటకు వస్తారు. అప్పుడు అక్కడ మహర్షి లేరా జ్ఞానానికి మనం ప్రేమించినా దయ చూపించిన ఒక జ్ఞానికి నిజమైన ప్రేమ చూడప్పుడు, నిజమైన దయా చూడప్పుడు వాడు ఏమి రిటర్న్ కోరనే కోరడు, ప్రతిఫలంగా ఇది కోరడు. వాడు జ్ఞాని ఏది కోరినప్పుడు, ఏది మర్యాదలు కోరినా, ఏది కోరి లోకానికి సంబంధించింది కానీ పరలోకానికి సంబంధించింది కానీ ఏది కోరినా వాడు గురువు కాదు. ఇక్కడ వర్ణాచరిస్తాడా? నువ్వు నా దగ్గర నుంచి ఏమి కోరవయ్యా? వర్ణాచరిస్తాడా? నీ దగ్గర నుంచి ఏమి కోరావు? ఊచిపెట్టుకున్నా నా దగ్గర నుంచి ఏమి ఆశిస్తాను? నీ బుర్రల వ్యాపారం, మన బుర్రల వ్యాపారం బుర్రలోకి ఇస్తాము. బుర్రతోటి వ్యాపారం, దయతోటి వ్యాపారం, ప్రేమతోటి వ్యాపారం, ప్రేమలో వ్యాపారం, దయలో వ్యాపారం, బుర్రలో వ్యాపారం. ఇది మాట్లాడుతుంది ఏం కూడా కూరగాయలు ఏమో దగ్గర కూరగా కీర్తించమన్నాడా? మనసులో ఉన్న ఇతర చూడమన్నాడా? మమ్మల్ని జ్ఞాని ఏదో కోరడే, ప్రేమస్వరూపుడు ఏదో కోరడే, ఈశ్వరుడు కోరతాడా? కొడుతవాడు ఈశ్వరుడా? నా దగ్గర నుంచి ఏం కోరావు? తన దయాదయక నువ్వు దయా సముద్రుడు, దయా సముద్రుడు, దయా సముద్రుడు, ప్రణా సముద్రుడు. రామకృష్ణుడు వెళతాడు, దీక్షిశ్వర విద్యాసాగరుడు, సముద్రుడు చెరువును చూశాను, కావలను చూశాను, నదిని చూశాను, వెడ సముద్రం చూస్తాను. అడుగు రామకృష్ణుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రోజులు విద్యాసాగరమే దగ్గర ఇచ్చింది. అంటే విద్యా సముద్రం లాంటి వాడు ఆ విద్యాసాగరుడు. రాష్ట్ర రోజుల్లో విద్యాసాగర్ హైస్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవాడు మహేంద్రనాథ్ గుప్తా. గొర్రపడికి తీసుకెళ్తాడు మహేంద్రనాథ్ గుప్తే రామకృష్ణ. బండి మీద తీసుకొచ్చారు రామకృష్ణుడని, ఈ బండి ఇక్కడ అయినని అంటాడు. అంటాడు బండి ఇక్కడ చెల్లించానని అంటాడు రామకృష్ణుడు. అంటాడు ఇదివరకు చెరువులో చూశాను, కాలువలో చూశాను, గుంటలో చూశాను, నేను నదిని చూశాను, ఇవాళ సముద్రాన్ని చూస్తున్నాను. మీరు సముద్రాన్ని చూస్తున్నారు, మీరు సముద్రంలో ఏముంటుంది? సముద్రంలో ఉప్పు ఉంటుంది. మీరు చూసే ఉప్పు సముద్రం అనే కదంటే సముద్రమే కాదు అయ్యా. నువ్వు నేను ఉప్పు సముద్రాన్ని కలిసి చూస్తాడా? చదువులో సముద్రమే నువ్వు, చదువు అందరూ కూడా నువ్వు. నేను అది విద్యాసాగరం చూస్తున్నాను అంటాడు. ఈ మాటలు నీకు ఎందుకు చెబుతున్నానంటే, మీకు బయటికి వచ్చేసాక ఇద్దరు జట్టాలు కూర్చుంటారు. అప్పుడు మహేంద్రనాథ్ అడిగితాడు, ఎవరికి చెప్పకండి. మీరు మహేంద్రనాథ్ అడుగుతాడు, విద్యాసాగరికి జ్ఞానం వచ్చిందా? విద్యాసాగరికి ఆత్మ తెలిసిందా? వారికి జ్ఞానం కలిగింది. విద్యాసాగరికి జ్ఞానం ఎక్కడ జరుగుతుంది? దీనికి అంతర్ దృష్టి రాదు. మనస్సును అంతర్ముఖపరచాలి. మనస్సును అంతర్ముఖపరచబడితే వాటి తరహి మనస్సు లోపలికి వెళ్ళాలి. బయటకు వస్తున్నంత కాలం, బయటకు విజృంభిస్తున్నంత కాలం, ఈ శిరస్సులు విజృంభిస్తున్నంత కాలం ఏదో గొప్పలు సంపాదించాలని, బిరుదులు సంపాదించాలని, అధికారాలు సంపాదించాలని, ఈ లోపలు నా ఇంత గొప్పవాడు లేదని అందరూ చెప్పుకోవాలని, ఇటువంటి బాహ్యమైనటువంటి ఆడంబరాలతోటి, బాహ్యమైనటువంటి గొప్పలతోటి అలంకరించుకోవాలంటుంది. కానీ మనసు లోపలికి వెళితే కదా జ్ఞానం వస్తుంది. అని ఇంకా అంత దృష్టి కలగలిగే జ్ఞానం వచ్చింది. గొప్పవాడే ఎనాలిసిస్తుంది, రామకృష్ణుడికి ఎనాలిసిస్తుంది, మంచి ఉపకారం పొందే చేస్తాడు. ఇంకా కాదంటే లేదు, ఇంకా లోపల దృష్టి కలగలేదు, ఇంకా అంతర్దృష్టి కలగలేదు. అంతర్దృష్టి కలిగిన వాడికి, ఆ లోపల దృష్టి కలిగిన వాడికి పాఠం అంటే ఉరిగిపోవడం, పక్షపాతం అంటే చెయ్యి కలపడిపోవడం, పాఠం అంటే ఉరిగిపోవడం. నువ్వు ఎప్పుడైనా ఎవరి మనిషిని పోపడగానే అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు ఉరిగిపోతాం. పక్షవాతం ఏమో కాలు చేయబడిపోతుంది, పక్షపాతంలో మనసు పడిపోతుంది. శరీరానికి పక్షవాతం వస్తే పునః శ్మశానంలోనే కాలిపోతుంది. వంకర చీకి వంకర కాలం కావాలి. పక్షవాతం శ్మశానంలోనే కాలిపోతుంది, పక్షపాతం కాలంలో కాలం కాలం. ఒక జ్ఞానాగ్ని వల్ల కాలుతుంది పక్షపాతం అనేది, ఒక జ్ఞానాగ్నే కాలుతుంది. జ్ఞానాగ్ని పరం చేయగలరు అంటే రామకృష్ణుడు పక్షపాతంతో చెప్పాడు ఈ మాట జ్ఞానం. విద్యాసాగరాంధ్ర వారి నుంచి పక్షపాతంతో చెప్పేందుకు చెప్తాడు. మనం యాజకీయంగా చెప్తాడు. 99.99% 72% పక్షపాతం ఉన్నవాడికి జ్ఞానమే రావచ్చు, పక్షవాతం ఉన్నవాడికి జ్ఞానం రావచ్చు, కానీ పక్షపాతం ఉన్నవాడికి మనకి జ్ఞానం రావచ్చు. మీరు ఎంత ఇప్పుడు మీ శక్తి అంతా, మీ యుక్తిని, మీ పరిశ్రమని, మీ శ్రమని, మీ పరిశ్రమ అంతా కూడా పూర్తిగా పెట్టింది. ఇది మీరు గురిపెట్టాలి. నిరతీయ శకం, అంత లేని సుఖాన్ని, అంత లేని శాంతిని, అంత లేని ఆనందాన్ని మీరు అనిపిస్తారు. అడ్డర్చుకు మీరు కూడా మీ ఆత్మసుఖం అనిపిస్తే, మీకు ఈ జన్మలు, ఈ శరీరంలో ఉండగా, ఈ దేశంలో ఉండగా, ఈ లోకంలో ఉండగా, మీ శరీరం పడిపోతుందండి, ఆ శాంతి అనిపిస్తారు. అది నిరత విషయం, అది నిరత చేయం. ఆ సుఖంతో పోల్చదగిన సుఖం, ఆత్మసుఖంతో పోల్చదగిన సుఖం, ఆత్మశాంతితో పోల్చదగిన శాంతి ఈ లోకంలో లేదు, పరలోకంలో. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో. మీ వైకుంఠానికి కైలాసానికి ఆత్మ దగ్గరికి రావాల్సింది. ఆత్మీయార్థం వైకుంఠం కలుపుతాం, కైలాసం కలుపుతాం, భూమి కలుపుతాం, ఈ ప్లానెట్ కూడా కలిగితే ఇలా నేను చెప్పిన మాటలు మీరు నచ్చకపోవచ్చు. ఆ ఈనాడు కలిపిన కోటి జన్మలు ఎక్కడ సరే ఆత్మ దగ్గరికి రావాల్సి. నువ్వు అరుణాచల, నువ్వు అరుణాచల కలిగిన జనుని కన్నా ఘనత అయ్యాదయ్యాక. నా తల్లి కంటే నువ్వు చేయ స్వరూపుడు అయ్యా. ఇన్కార్నేషన్ ఆఫ్ కంపాషన్ అయ్యాను భూమి. నువ్వు నువ్వు దయ్యాన్ని గుణం అయ్యా, దయ్యాన్ని స్వభావం రాళ్ళగొట్టావు కాదయ్యా. నువ్వు నా కళ్ళ కళ కనిపిస్తున్నావు కానీ రాళ్ళ గొప్పలు కాదు. నువ్వు దయాస్వరూపుడే, ఘన దయాదయదు, మనముడు దయా. నీకు అపూర్వమైనది, అపూర్వమైన దయ, ఉన్నతమైన దయ, ఉదాత్తమైనదే, బేరాలు చెయ్యని దయ. కానీ మా ఇంటికి వస్తే మీరేం పట్టుకొస్తారు, మీ ఇంటికి వస్తే నాకు ఏమిస్తారు. అటువంటి దయాస్వరూపుడు కాదయ్యా నువ్వు. ఈ లోకానికి సంబంధించిన పై కాలది. రామకృష్ణ మహేంద్ర నాతో చెప్పినట్టు నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్రత నీకు తెలుస్తుంది, కానీ నువ్వు దయాస్వరూపుడు కాబట్టి దైవీ నువ్వు తెలుస్తుంది. కానీ ఆ పవిత్రత ఎలా ఉంటుందో, పవిత్రమైన ముఖం ఎలా ఉంటుంది, దయ యొక్క ముఖం ఎలా ఉంటుంది తెలియని వాడికి దయ ఏంటి, పవిత్రత ఏంటి, చదువు ఏంటి, సంఖ్య ఏంటి, జ్ఞానం ఏంటి. చదువు మహర్షి గారు ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి మీరు. అసలు గోదావరిలో వరకొచ్చినప్పుడు ఆమూతులు ఆమూతులు ఎలా కొట్టిపోతాయి. అసలు ఈశ్వరానుగ్రహం నీలో పడాలి, కానీ నీ కోసం నేను చెప్పుకో. ఈశ్వరానుగ్రహం ప్రవాహాసు అనుగ్రహం మీ శిరస్సు మీద పడాలి, కానీ ఈశ్వరమైన అనుగ్రహించాలి. కానీ ఈ మృత్యు సంసారంలోంచి, ఈ జన్మ సంసారంలోంచి, ఈ దుర్గుణాలలోంచి, దుర్వాసంలోంచి మనం ఎంత ఇలా విసిరిపడేస్తాడు, అసలు అనుగ్రహం పడాలి. మీరు చేసేది మీరు చేసేది చెప్పాలి, చేసే దానాలు, మీరు చేసే ధర్మాలు ఈశ్వరానుగ్రహం కోసం ఎంత చేయాలి. మీరు పరిమితం చేసుకోకండి. ఇదో కొంతమంది మంచి పనులు చేస్తారని మాకు తెలుసు. మీరు మంచి పనులకు గొప్పల కోసం చేయకండి, అహంకారం పెంచుకోవడం కోసం చేయకండి, మీ కీర్తి కోసం చేయకండి, ఈశ్వర అనుగ్రహం కోసం చేయండి. అప్పుడు మీకు ఈశ్వరానికి వర్షిస్తుంది. అప్పుడు మీరు నువ్వు వాసన బయటికి, వాసనలనే దొంగల్ని, కోరికలని దొంగల్ని ఈశ్వర ప్రవాహంకు, ఈ గంగా ప్రవాహం దీనికి గొప్పల కోసం తీసి తప్ప వస్తానండి. గొప్పల కోసం చేయకండి, ఈశ్వర అనుగ్రహం కోసం చేయండి. అరుణాచల నేను అనుగ్రహించాలంటే నేను ఎంతలో ఉన్నా ఏమి అరుణాచల, నేనేమన్నాయో పదో తరగతి చదువుకుంటున్నాను, నాకు పూజల్లో విజ్ఞాపం లేవు. ఈ అనుగ్రహం వచ్చి పడింది కాబట్టి ఈ ప్రవాహంలో లాభం తీసుకొచ్చి ఇక్కడ పడవు. లోకానికి ఎత్తి చూపించే కదండి, మీ లోకానికి ఎత్తి చూపించావు. ఎవరు మహాశయ గారు, మీలో ఎవరికైనా ఏదైనా కీర్తి రావాలంటే, అది ఈశ్వరుడు కనుక మన కీర్తిలో తీసుకొని రావాలంటే, ఈ 300 కొత్త పదవులు విజయకు నిలబడి రావట్లేదు. 16 సంవత్సరాలు కుర్రవాడు లోకానికి వెళ్ళి లోకానికి చూపించినప్పుడు ఎవరు అరుణాచలి ఈశ్వరుడు కనుక మిమ్మల్ని బాగు చేయాలనుకుంటే ఎవరు ప్రతిఘటించలేరు. ఈశ్వరుడు ప్రతిఘటించగల శక్తి ప్రకృతులు లేనే లేదు. ప్రతి ఫలం కూడా పడతాం. అసాధ్యం ఉండొచ్చు, నాకు అసాధ్యం వచ్చు, భగవంతుడికి అసాధ్యం ఉంటే ఏమీ దృష్టిలో లేదు.
ఈశ్వర సంకల్పాన్ని ఎవరు దీకుంటారు?
దీకుంటే
అంచేది సోదర మహర్షి గారా, మీ అందరికీ నేను తల ఉంచి నమస్కరిస్తున్నాను. మీరు ఏ మంచి పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ వ్రతం చేసినా ఓ స్వామిని అనుగ్రహం నాకు ప్రసాదించు, నాకు ఏమీ అక్కర్లేదు, నా ఎందుకు దయ చూపించు, నీ అనుగ్రహం ఒకటే నాకు కావాలి, ఇంకా ఏమీ వద్దు, నీ కరుణ కావాలి స్వామి, నీ ప్రేమ నాకు కావాలి, అది ఒకటే ప్రార్థించండి మిగతా గురవు కదా. అప్పుడు నీకు ఏది మంచి
ప్రార్థన చేయండి, పూజలు చేయండి,
జపాలు చేయండి, అనుగ్రహం కోసం చేయండి, పవిత్రత కోసం చేయండి, పరిపూర్ణ లోపం కోసం చేయండి. ఎవరైతే తోటి మానవుల కోసం జీవిస్తున్నాడు అది యజ్ఞం అంటే,
తోటి మానవులను ఉద్ధరించడం కోసం తన కాలాన్ని తన ధనాన్ని ఎవరైతే ఖర్చు పెడుతున్నాడో వాడే యజ్ఞం చేస్తున్నట్లే,
వాడే యజ్ఞం చేస్తుంది. అంచేత ఈశ్వరానుగ్రహం కోసం ప్రార్థించండి. ఈశ్వరుడు దయ ఉంటే మనకు అంతా ఉంది.
ఈశ్వరుడు దయ లేదనుకోండి మన మీద
ఏమి లేదు. నీ ఆలోచనలు, నీ తలంపనలు ఈశ్వరుడు స్వాగతం చెప్పండి. నువ్వు మంత్రాలు, మంత్రం అంటే ఆలోచన కూడా దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నా.
దేవాలయంలో దేవుడు ఉన్నమాట నిజమే, ఆ దేవుడి కంటే నీ
హృదయంలో దేవుడు ఉన్నాడు. మనకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి చిన్న ఊహ, ప్రతి చిన్న పూరి మన హృదయంలో ఉండే సాక్షిగా ఉంటుంది. ఈశ్వరుడు చూస్తున్నాడు, ఈశ్వరుడు సర్వసాక్షి.
పరమలో తన ధనాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాడో, మీరు ఏదైనా మంచి పనులు చేస్తే ఆ మంచి పనులను అంత బహు జాగ్రత్తగా పెట్టి రాబోయే జన్మంలో మీ పనికి నీకు ఇచ్చేస్తానని ఇచ్చాడు
భగవంతుడు అంటాడు వాసుదేవ స్వామి. మీరు మంచి చేయండి, మంచి చేస్తే మీకు
దొరికిపోతుంది. ఇది ప్రతిజ్ఞ, ఇది కన్య.
భగవంతుడు చెప్పిన మాటల్లో మన ఎవరికైనా విశ్వాసం కలగకపోతే అది భగవంతుడి లోకం కాదు, మన వాసనల లోకం.
మీరు ఒకవేళ దోషాలు దోషాలు మీరు స్మరించక్కర్లేదు, మీరు భగవంతుని స్మరించండి.
మీకు తెలియకుండా దోషాలను తీసేస్తాడు వాళ్ళు.
ఓ మహేంద్రనాథ్, ఓ మహేంద్రనాథ్, నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్రుడు నువ్వు తెలిసింది కానీ లోకానికి ఏం తెలుస్తుంది మహేంద్రనాథ్?
ఈ రామకృష్ణుడు ఎవరు లోకానికి ఏం తెలుస్తుంది మహేంద్రనాథ్?
మహేంద్రనాథ్ నువ్వు పరమ పవిత్రుడు కాబట్టి
పవిత్రత ఎలా ఉంటుందో నీకు తెలిసింది మహేంద్రనాథ్. రమణ సాచం, రమణ శివం, రమణ సుందరం,
మాటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే.